ఇప్పుడు మూడవ మనువు, ఆయన చరిత్ర చెబుతున్నాను. మూడవ మనువు పేరు ఉత్తముడు. వరుసగా మనువులు మర్చిపోకూడదు మనం. స్వయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య. ఇది 14 మంది మనువుల యొక్క పేర్లు. ఇప్పటి వరకు మనం ఇద్దరు గురించి చెప్పుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇంకా 12 మంది ఉన్నారు. అందులో మూడవ వాడి పేరు ఉత్తముడు. ఈ ఉత్తమ మనువు చరిత్ర చెబుతున్నాను విను. స్వయంభవ మనువు చరిత్ర విన్నావు కదా. ఆయనకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో రెండో వాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. అందులో సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. చిన్నప్పుడే ఉత్తానపాదుడి యొక్క తొడ మీద కూర్చుని ఉండగా ఈ ఉత్తముడు, పాపం ధ్రువుడు కూడా అక్కడికి వచ్చాడు. పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, రెండో భార్య కొడుకు ఉత్తముడు అన్నమాట. ఈ పెద్ద భార్య కొడుకు ధ్రువుడు, మా నాన్నగారి తొడ మీద మా తమ్ముడు కూర్చున్నాడు, అన్నయ్యను కదా నేను కూర్చోవచ్చని వస్తూ ఉంటే వాళ్ళమ్మ మెడబట్టుకు తోసేసి, ఒరే ఈ తొడ మీద కూర్చునే అర్హత నీకు లేదు, ఈ తొడ నా కొడుకుది, ఒకవేళ నీకు మా నాన్నగారి తొడ మీద కూర్చోవాలనే కోరిక నీకు ఉన్నట్టయితే నువ్వు మీ అమ్మ కడుపులోంచి పుట్టడం వల్ల అది సాధ్యం కాదు కనుక చచ్చి ఆత్మహత్య చేసుకుని మళ్ళీ నా కడుపులో పుట్టు, అలా కుదరకపోతే విష్ణువు కోసం తపస్సు చేయి, విష్ణుమూర్తిని వరం అడుగు. ఏమని అడుగుతావు? నేనండి మా పిండి కడుపును పుట్టాలండి, మా పిండి కడుపును పుడితే నాన్నగారు తొడ మీద కూర్చోగలుగుతాను, కాబట్టి దయతో నన్ను మళ్ళీ మా పిండి కడుపును పుట్టేలా చెయ్యండి అని విష్ణువుని అడిగితే ఆయన నిన్ను అనుగ్రహించి నా కడుపులో పారేస్తాడు, నా కడుపులోంచి రెండో కొడుకుగా పుడతావు, పుట్టావంటే తొడ మీద కూర్చోవచ్చు. ఇంత మాట అందిట కుర్రాడితో. అది ఆవిడ లక్షణం. దాంతో ధ్రువుడు ఆగ్రహించాడు. ఆయన తపస్సు చేసిన కథ భాగవతంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత ధ్రువుడికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది. ఆయన ఈ మొత్తం సామ్రాజ్యం అంతా ఏది, వాళ్ళ అమ్మేమో నా కడుపును పుడితే కానీ నీకు తండ్రి తొడ మీద కూర్చునే అవకాశం లేదంటే విష్ణు అనుగ్రహంతో భూమండలాన్నే పరిపాలించాడు, ధ్రువ నక్షత్రమయ్యాడు. అప్పుడు సిగ్గుపడి రెండవ భార్య సురుచి కన్నీళ్లు పెట్టుకుని, నాయన ఏదో ఆనాడు పిచ్చివాగుడు వాగాను, వీడు నీ తమ్ముడు నా కొడుకు, వీడిని జాగ్రత్తగా చూడంటే వెర్రి తల్లి, నువ్వే అసలు మా అమ్మలాంటిదానివి, మా అమ్మకంటే నిన్నే ఎక్కువ గౌరవిస్తాను, మా అమ్మని ఎంత పూజిస్తున్నానో నిన్ను అంత నెత్తి మీద పెట్టుకు పూజిస్తాను, ఎందుకో తెలుసా, నువ్వే కనుక ఆనాడు నన్ను దెప్పి ఉండకపోతే, నాకు మనస్సుకు నొప్పి కలిగి ఉండకపోతే పరమేశ్వరుడి దర్శనం నాకు అయ్యేదా, శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసి ఒక మార్గం చూపించిన దేవతవమ్మ, నా నెత్తి మీద దేవతం అన్నాడే. నిజంగా ఒక్కొక్కప్పుడు అవతల వాడు దెప్పకపోతే మనం ఏం చేయలేం సుమా, నన్ను చిన్నప్పుడు ఒకడు అలాగే ఉట్టికి ఎక్కలే ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అన్నాడు. అన్నందుకు పట్టుదలతో ఇవాళ సద్గురు స్థానంలోకి రాగలిగాం. మనకి తపస్సు చెయ్యాలనే కోరిక కలిగించిన వాళ్ళంతా గురువులు. అందుకే తేభ్యో నిత్యన్నమో నమః. అలాంటి గురువులందరి గురించి నిత్యము నమస్కరిస్తున్నాను. ఒకసారి కాదు, నమో నమః, మళ్ళీ దండం, మళ్ళీ దండం. దండం పరిపరి విధాలు పెట్టాలి, పదే పదే పెట్టాలి. మనల్ని ఎవరు దెప్పుతారో, ఎవరు తిరస్కరిస్తారో వాళ్ళంతా గురువులు. పొగిడేవాడి కంటే తిట్టేవాడి వల్ల లాభం ఎక్కువ ఉండవు. నీ మొహం, నువ్వు ఉపన్యాసం మానేసి ఇంట్లో కూర్చో అని ఎవడన్నా కామెంట్ పెడితే ఇంకా రెచ్చిపోయి చెప్పు నువ్వు. మాకున్న లక్ష్యం ఏంటో తెలుసా, నే ఎవరిని పట్టించుకోం, నువ్వు తిట్టావా పొగిడేవా అవి పట్టించుకుంటే అసలు ఇన్నేళ్ళు ఎలా ఉపన్యాసం చెబుతాం. ఇప్పటికి 32 ఏళ్ళుగా ఈ ఉపన్యాసాలు మేము చెబుతున్నామంటే ఎవడన్నా పొగిడాడనో లేకపోతే తెగిడాడనో పట్టించుకుంటున్నావా? వీ డోంట్ కేర్ ఈ విషయంలో. ఎందుకని, సాధన చేయటంలో ఇది ఒక భాగం. ఎప్పుడు నువ్వు అవతల వాడిని పట్టించుకోవాలి, తప్పుడు పని చేసినప్పుడు మాత్రం పట్టించుకో. నువ్వు ఒక ఉత్తమ కార్యం చేసినప్పుడు పట్టించుకోకు. నీ పద్యం బాగుందన్నాడా మంచిది, చండాలంగా ఉందన్నాడా ఇంకా మంచిది. అంతేగాని నా పద్యం బాగాలేదా అయితే నేను రాయను అనకో, నా కవిత్వం బాగాలేదా నేను రాయను అనకు, నా పురాణం బాగాలేదా అయితే చెప్పను అనకో. వాడు అలా అన్న కొద్దీ ఇంకా బాగా చెప్పు. అవతల వాడు నిన్ను పడగొట్టడానికే ఆ మాట చేస్తాడండో. మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేస్తారనుకుంటున్నారు ఇతరులు? మీలో నిరుత్సాహం తెచ్చి మీరు భ్రష్టులు అయిపోవాలని వాడు కోరిక. వాళ్ళ మాయలో మీరు పడకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అవతల వాడు ఎన్ని తిట్టు తిట్టినా ఏం చేసినా మీరు నవ్వుతూ ఉండండి, ఆనందంగా స్వీకరించండి దాన్ని. మీరు మాత్రం మీ పనులు మీరు చేసుకుపోండి. ఎందుకంటే ఈ తిట్టేవాడు నీకేమీ ఒక రూపాయి కూడా అన్నం పెట్టాడు, పొగిడేవాడు ఏం చేయడు, మన పని మందే. కాబట్టి నింద స్థుతులు రెండు సమానంగా స్వీకరించాలి. ఒక్కొక్కప్పుడు నిందలు మరింత ఉపకారం చేస్తాయి. ఆనాడు నీవు చేసిన ఉపకారం అంతా ఇంతానా అని ఆ తల్లిని పొగిడి, నీకు మాట ఇస్తున్నాను, నా కన్న తల్లిలా నేను చూస్తాను, నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూస్తాను అని ఉత్తముడిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ కాలాన్ని ఎవరం దాటలేం కదా. ఒకనాడు ఈ ఉత్తముడు అనేవాడు యక్షులుండేటటువంటి కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉండేటటువంటి హిమాలయ పర్వతానికి వేటకెళ్ళాడు. అక్కడ చాలామంది కుబేరుడి యొక్క కింకరులు ఉన్నారు. ఈ కింకరులంతా కూడా కిన్నరులు, కింపురుషులు, యక్షులు అని పిలువబడేవాళ్ళు. వీళ్ళతోటి ఉత్తముడికి తగాద వచ్చింది. ఉత్తముడు ఏదో వేటకెళ్ళాడు, వాళ్ళకి ఒళ్ళు మండి ఇక్కడికి రాకూడదు మానవులు అనగానే ఈయనకి కోపం వచ్చింది, ఈయన రజోగుణం చూపించాడు, వాళ్ళు రెచ్చిపోయారు, ఘోర యుద్ధం జరిగింది. ఉత్తముడిని చంపి పారేశారు, వాళ్ళు నరికి పారేశారు. దాంతో ధ్రువుడికి తెలిసింది, వాళ్ళమ్మ అంటే చిన్నమ్మ సురుచి నా కుమారుణ్ణి రక్షిస్తానన్నావు, నా కొడుకు చచ్చిపోయాడు అని పిచ్చెక్కి కళ్ళ ముందు భవనం మంచి కింద పడి చచ్చిపోయిందండి పాప. దాంతో ఈయనకి ఎంత బాధ వచ్చిందో తెలుసా, నా పిన్నిని కన్న తల్లిలో చూస్తానన్నాను. ఆ పిన్న తల్లి కొడుకు చచ్చిపోయిన బాధతో రాజాంతఃపురం పై నుంచి ఎత్తైన 7 అంతస్తుల భవనం నుంచి కింద పడి కాలుదారి చచ్చిపోయింది, పిచ్చెక్కి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే కొడుకు చచ్చిపోయాడనే బెంగ. ఆ కుమారుడు నా తమ్ముళ్ళు లాంటి వాడు, కన్న బిడ్డ కంటే ఎక్కువగా నన్ను ఈ తల్లి ఒక విధంగా సరైన మార్గంలో పెట్టింది. మా అమ్మ కూడా ఇంత గొప్ప మార్గంలో పెట్టలా, కానీ ఈవిడి వల్ల కదా విష్ణు దర్శనమైంది. ఈవిడికి నేను మాట ఇచ్చాను, అమ్మ నీ కొడుకు నా సొంత తమ్ముడు, వాడిని జాగ్రత్తగా చూస్తానన్నాను, నిన్ను కన్న తల్లిలో చూస్తానన్నాను. ఈ తల్లిని చూడలేకపోయిన ఆవిడ చచ్చిపోయింది, తమ్ముడా యక్షుడు చేతిలో చచ్చిపోయాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఇంత భక్తుడు కూడా తీవ్ర క్రోధం పొంది మహావేగంగా ఒక గుర్రం ఎక్కి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఒక 1.5 సంవత్సర కాలం యక్షులతో యుద్ధం చేసేట ఆయన ఒక్కడు. నిజానికి ఆయన చాలా సాత్వికుడు, కానీ శత్రువులు కనపడినప్పుడు మాత్రం అంతకంతా రజోగుణం వస్తుంది మహారాజులకి. ఘోర యుద్ధం చేసాడండి. యక్షుల్లో 500,000 మంది నరికి పారేశాడు, యక్షులు ఓచుకోత కోసేశాడు. కనిపించినవాడు కనిపించినట్టు చంపేశాడు. ఏరా మా తమ్ముడిని చంపుతారట్రా అంటూ ఓచుకోత కోసి పారేస్తూ ఉంటే చివరికి 1.5 ఏడాది గడిచిన తర్వాత ఈ యుద్ధంలో యక్షులంతా చచ్చిపోతూ ఉంటే కుబేరుడు అక్కడికి వచ్చి, నాయన ఏమిటి యుద్ధం, యక్షుల మీద పగపట్టడం ఏమిటంటే వీళ్ళు యక్షులు కాదు రాక్షసులు, నా తమ్ముడిని చంపారు, వీళ్ళని విడిచిపెట్టనన్నట్ట. ఈయన కోపం తగ్గడంలా కుబేరుడు చెప్పాడు వినలేదు, కుబేరుడి మీద కూడా బాణాలు వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంభూ మనువు దిగొచ్చారు. స్వయంభూ మనువు స్వయంగా వచ్చి, ఇదిగో ఈయన బ్రహ్మ అంటే నా తండ్రి, నేను మీ తాతని, ఒరే మీ నాన్న నా కుమారుడిరా బాబు ఉత్తానపోతుడంటే నేను మీ తాతనరా అనగానే, తాతగారు మీరు గురించి తెలియకపోవడం ఏమిటి, మీరు మహాత్ములు మీకు నమస్కారం, మీరు తాత ఆయన ముత్తాత అని వాళ్ళిద్దరికి నమస్కరిస్తే వాళ్ళిద్దరూ దీవించి, నువ్వు మహాత్ముడివి, చిన్నప్పుడే వాసుదేవ నామస్మరణమును నారదముని ద్వారా పొందినవాడివి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమును నారదుడు నీకు ఉపదేశిస్తే ఆ మంత్రస్వీకారం చేసి యమునా నదీ తీరంలో మధువనంలో తపస్సు చేసావు. ఆ మధువనం ఇప్పుడు మధురంటే అంత తపస్సు చేసి విష్ణువుని సాక్షాత్కరింపచేసుకుని ఆయన వరాలు పొందిన నువ్వేమిటి, ఈ యుద్ధం ఏమిటంటే ఆయన తెల్లబోయి నాకు కూడా రజోగుణం వచ్చిందండి, దానికి ఒకటే కారణం నా తమ్ముడు చచ్చిపోయాడు, వాడిని జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చాను, వాడు చచ్చిపోయాడు, పిన్ని చచ్చిపోయింది, ఇప్పుడు నేను ఇచ్చిన వరం తప్పిపోలేదా అంటే, నాయన ఇది కాలప్రభావం, నీ తమ్ముడు చచ్చిపోవడానికి గల కారణం చిన్నప్పుడు నీకు చేసిన ద్రోహం, నీ పిన్నికి దుర్మరణానికి మూల కారణం భాగవతోత్తముడవైన నిన్ను తిట్టడం, వాళ్ళిద్దరూ చేసిన పాపానికి చచ్చిపోతే వాళ్ళ మీద ప్రేమతో నువ్వు రాక్షసులు చంపుతున్నావు అనగా, మరి వాళ్ళు ఏ అపకారం చేశారో నాకు అనవసరం, వాళ్ళ వల్లే నాకు హరిదర్శనం అయ్యింది, వాళ్ళు బతకపోతే నేను బ్రతకలేనన్నట్టు. అప్పుడు అక్కడికి విష్ణువు ప్రత్యక్షమై, నాయన ఈ యక్షులంతా ఒకప్పుడు అగస్త్య మహర్షికి అపచారం చేశారు, అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే యక్షుల్లో కొంతమంది వెళ్ళి ఆయన ముక్కు పుచ్చుకున్నారట. ఆయన ప్రాణాయామం చేస్తున్నట్టండి అగస్త్యుడు, ప్రాణాయామం చేసేవాడు ఏం చేస్తాడు అని కుడిముక్కు మూసి ఎడముక్కులోంచి గాలంతా కిందకి విడిచిపెట్టి ఆ తర్వాత ఎడముక్కు మూసి కుడిముక్కులోంచి గాలి తీసుకుంటున్నట్ట. దాంతో యక్షులు ఏం చేశారు, వీడెవడో ముక్కు పట్టుకున్నాడు రోయ్ అని దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు గట్టిగా నొక్కారు. ప్రాణాయామం చేస్తున్న ఋషీశ్వరుడు ముక్కు పట్టుకుంటే ఏమవుతుంది మరి, పాప వాళ్ళకి ముక్కు పట్టుకోవడం అంటే అది ప్రాణాయామం అని తెలియదు, ఏదో ముక్కు పట్టుకున్నాడంటే ముక్కు పట్టుకున్నాడు, ఆ ముక్కు ఏదో మనం పట్టుకోవచ్చు అనుకున్నారట ఈ దిక్కుమాలి వాళ్ళు. ఓ వెనకటి ఒక తమాషా జరిగిందిలేండి, ఓ పెళ్లి కొడుకుని ఓం భూ ముక్కు పుచ్చుకో అన్నట్ట, ఎవరు పాపం పురోహితులు వారు, వీడెళ్ళి పురోహితుడు ముక్కు గట్టిగా పట్టించాడు, నీ ముక్కు పట్టుకుంటే పాపం నానా యాత్ర పడిపోయి వీడి చేత పెళ్లి తంతరం చేయిస్తున్న పెళ్లి తంతు జరిపిస్తున్నటువంటి పురోహితులు వారు ముక్కు పట్టుకున్నాడు. ఆయన కంగారు పడి వదులు వదులు అన్నట్ట. ఓహో వదులుగా ఉందని ఇంకా గట్టి నొక్కాడు ఆయన. ఇంత పక్కన ఉన్న పెళ్లి కూతురు వచ్చి నీ మొహంలో ఉంది, కనీసం తెలుగు కూడా నేర్చుకోవు, అందుకే వెళ్ళి పద్మాకర్ గారి దగ్గర చేరు, తెలుగు రాకపోతే ఇలాగే ఉంటుంది తెగులు. ముక్కు పుచ్చుకుంటే ఆయన ముక్కు కాదు నీ ముక్కు, దీనికి ప్రాణాయామం అంటారని ఆ పెళ్లి కూతురు చెప్పిందట. కొంచెం పెళ్లి కూతురి ఉపన్యాసం ఏంది మరి అందువల్ల. కాబట్టి పెళ్లికి ముందు పెళ్లి కూతుళ్ళు ఉపన్యాసములు వింటే ఆ ఉపన్యాసం వల్ల ఉపరి సన్యాసం కాకుండా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే పాపం ఏదో అగస్త్యుడు ప్రాణాయామం కోసం ముక్కు పుచ్చుకుంటే ఈ ముక్కు గట్టిగా పట్టుకుని వాళ్ళు ముక్కు పిండి ఆయన్ని కొంచెం అవహేళన చేశారు, బాధ పెట్టారు. దాంతో ఆయన కోపం వచ్చింది. మీ అందరూ పరమ భాగవతోత్తముడైన ధ్రువుని చేతిలో దుర్మరణం పాలవ్వండి అని శపించాడు. దాంతో వాళ్ళంతా ఏడుస్తూ వచ్చి కుబేరుడి కాళ్ళు పట్టుకున్నారు. అనవసరంగా అగస్త్యుడికి కోపం తెప్పించాం, ఆయన శాపానికి గురయ్యాం, మేమంతా చచ్చిపోతామని కానీ అప్పుడు మళ్ళీ కుబేరుడు వచ్చి మా వాళ్ళు మూర్ఖులండి, భాగవతోత్తములైన మీకు అపచారం చేశారు, ఆ శాపాన్ని ఉపసంహరించండి అనగానే ఉత్తముడనేటటువంటి కుమారుడితో వీళ్ళు యుద్ధం చేస్తారు, అతన్ని చంపుతారు. దానివల్ల ఉత్తముడి తల్లి సురుచి మరణిస్తుంది. అప్పుడు ధ్రువుడు ఆగ్రహించి వీళ్ళ మీద పడతాడు, వీళ్ళని చంపుతాడు. అప్పుడు విష్ణు వస్తాడు, చచ్చిపోయిన ఉత్తముణ్ణి ఆ సురుచిని ఈ యక్షుల్ని తిరిగి బతికిస్తాడు అని అగస్త్యుడు వరం ఇచ్చాడు. ఇదంతటికి మూల కారణం ఎంతో గొడవకి ఆ అగస్త్య శాపం అని విష్ణువు స్వయంగా అక్కడ ప్రత్యక్షమై చచ్చిపోయిన సురుచిని చచ్చిన ఉత్తముణ్ణి బ్రతికించి ఈ మరణించిన యక్షులందరినీ పునర్జీవితులు చేసి ఇక మీదట ఎప్పుడూ కూడా మీలో మీరు తగాదా పడకండి, అందులో ముఖ్యంగా మహాత్ములైన యోగులకు అపచారం చేయకండి, వారికి ఉపచారములే తప్ప అపచారములు చెయ్యరాదని హెచ్చరించి విష్ణు అదృశ్యుడైపోయాడు. అప్పుడు స్వయంభవ మరువు స్వయంభూ అని పేరు కలిగిన బ్రహ్మ కూడా, నాయన భాగవతోత్తమ ప్రహ్లాద ఓ ధ్రువ నువ్వు చాలా ఉత్తముడివి, ఇంకెప్పుడు ఇలా కోపం తెచ్చుకోకు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు మూడు పర్యాయములు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరించు, అప్పుడు నీ కోపం పోతుంది అని హెచ్చరించి పంపితే ఆయన సిగ్గుపడి ఎంత యుద్ధం చేశాను, అయినా యుద్ధం చేయడానికి మూల కారణం నా మనస్సు కాదు, అగస్త్య శాపం కదా అనుకుని బతికిన తమ్ముణ్ణి పిన్నిని వెంట పెట్టుకుని హాయిగా రాజధానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం పరిపాలన చేసి ఆయన ధ్రువమండలం అయిపోయాడుగా, ధ్రువమండలం అనే ఒక మండలం పొందాడు. ఆ ధ్రువమండలమును పొందేటప్పుడు తన తమ్ముణ్ణి ఉత్తముణ్ణి నువ్వు పునర్జీవితుడు అయ్యావు, ఈరోజు నుంచి పరమోత్తముడివి నువ్వు, ఇదివరకు ఉత్తముడివి ఇప్పుడు ఉత్తమోత్తముడి, నా తర్వాత రాజ్యపాలన నువ్వే చెయ్యి అని మళ్ళీ జీవించిన ఉత్తముణ్ణి తన తమ్ముణ్ణి పట్టాభిషిక్తుడిని చేశాట. ఎంత గొప్పవాడండి ఆయన, తన కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళకి పట్టాభిషేకం చేయలే, తమ్ముడికే రాజ్యం ఇచ్చాడు. కన్న తల్లిలో చూసుకున్నాడు పినతల్లిని, ఆవిడ కన్న బిడ్డని సొంత తమ్ముళ్ళో చూసుకున్నాడు, అందుకే ఆయన్ని భాగవతోత్తముడు అన్నారు. ఆయన ధ్రువమండలానికి వెళ్ళిపోతూ ఈ తమ్ముడికి ఉత్తముడికి పట్టాభిషేకం చేశాక సురుచి సునీతి వచ్చారు. మరి మా సంగతి ఏమిటి ఆయన, మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇంతకాలం ఆదరించావు, మేము ఇంకా భూలోకంలో ఉండలేము, మా కళ్ళ ముందు నువ్వు వేరే మండలానికి వెళ్ళిపోతుంటే మేము ఈ భూమండలంలో ఉండలేము, మమ్మల్ని కూడా ఎక్కడికైనా పట్టుకుపో అంటే ఆయన భూమండలం వద్దు, నా మండలంలో మీరు ఉండడానికి వీలేదు, నేను నా భార్య తప్ప, మీకేం కావాలో కోరుకోండి అంటే నీకు ఏ లోకం బాగా నచ్చితే ఆ లోకానికి పంపించే అన్నారు. నాకు బాగా నచ్చిన లోకం వైకుంఠం, అక్కడికి పోతారంటే వైకుంఠం నువ్వు ఇప్పిస్తే కాదంటావా అన్నారట. అప్పుడు ఆయన విష్ణువుని ప్రార్థించి ఓ విమానం తెప్పించి ఇద్దరు తల్లుల్ని, ఒక ఆవిడ కన్నతల్లి ఒక ఆవిడ సవత్తల్లి, సవత్తల్లిని బతికించి కన్నతల్లితో పాటు దివ్య విమానం ఎక్కించి వైకుంఠానికి పంపిన భాగవతోత్తముడు అండి ధ్రువుడు. అంటే అలాంటి వాడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడన్నా ఇంత ఉపకారం చేస్తే కూడా మర్చిపోతున్న రోజులు ఇవి. అటువంటిది అపకారం చేసిన ఆవిడ కూడా అంత జాగ్రత్తగా ఆదరించి వైకుంఠానికి పంపాడు. అందుకే భాగవతోత్తముల్లో ధ్రువుణ్ణి మనం నిత్యం తలుచుకుంటున్నాం. ఇక మీదట ఎప్పుడైనా మీరు కూడా అలాగే చేయండి, ఎప్పుడైనా విష్ణుమూర్తి వైకుంఠం నుంచి విమానం పంపితే ఏమండో విమానం పంపిస్తే నేను ఒక్కడే కాదండి, నా పక్క కుర్చీలో కూర్చుని పురాణం ఏందండి ఆవిడ, నేను వచ్చినప్పుడు కుర్చీ ఇవ్వకుండా మోచేత్తో పొడిచిందండి, కాబట్టి ఆవిడని కూడా వైకుంఠానికి పట్టుకెడతానండి అనండి. అంతేగాని ఏమమ్మా నన్ను మోచేత్తో పొడుస్తావా, ఫ్రంట్ సీట్లో కూర్చోనివ్వలేదా, కింద కూర్చోమంటావా, గోడకు ఆనబడుతుంటే తోసావా అని తెప్పకండి. అసలు గోడకి ఆనబడు దారబడ్డానికి ఇష్టపడేటటువంటి వాళ్ళని తోసేసినప్పుడు వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలట. ఎప్పుడైనా పురాణం వినేటప్పుడు మన తిప్పుతారు కదా కొందరు, అలాంటి వాళ్ళని బాగా ఆదరించి వాళ్ళకి వైకుంఠం ఇప్పిస్తే అప్పుడు విష్ణువు మెచ్చుకొని ఓహో, విరోధులను కూడా వైకుంఠానికి ఈవిడ పిలిపిస్తోంది, కాబట్టి ఇంకెప్పుడు ఈవిడికి వైకుంఠం నుంచి పతనం లేకుండా చూస్తానంటాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవలసిందనమాట. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా సరే వెనక ఎవరైనా వస్తే అనకండి, నిశ్శబ్దంగా ముందుకు జరగండి, వాళ్ళని ఆదరించండి. నేనైతే అలాగే ఆదరిస్తాను, ఎందుకంటే నేను కొంచెం ధ్రువుడు లాంటి వాడిని. మీరు కూడా ధ్రువుడిలాగా అవ్వండి. ఇప్పుడు ధ్రువుడు వెళ్ళిపోయాడు, ఉత్తముడు హాయిగా పరిపాలన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఉత్తముడు పునర్జన్మెత్తాక మహాపరాక్రమం పొందాడు. ఇటు అన్నగారి కటాక్షం, అటు విష్ణు కటాక్షం, ఇన్ని కటాక్షాలు ఆయనకున్నాయి. ఆయనకి సొంత సోదరుడి కంటే ఎక్కువగా ఆదరించినటువంటి ధ్రువుడు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లి సమయానికి ఈయన ఉండడానికి వీలు లేకుండా వెళ్ళిపోయాట. తల్లుల్ని వైకుంఠానికి పంపాడు, ఈయనేమో ధ్రువమండలానికి వెళ్ళిపోయాడు. దాంతో అమ్మాయిని చూశాడు కానీ ముహూర్తం పెట్టడం కుదరలేదు. ఏమైతేనే ఈయన లేకుండానే పెళ్లి జరిగింది. ఆ పిల్ల పేరు బహుళ. బహుళ అనే ఒక సుందరీమణిని ఉత్తముడు పెళ్లి చేసుకున్నాడు. పరాక్రమవంతుడు, యువకుడు. యువకుడిని ఎందుకంటున్నామంటే పునర్జన్మెత్తాక ఆయనకి ఎప్పుడు నిశ్చయమనంట, అసలు వార్ధక్యం లేదనమాట. అందువల్ల సుఖంగా బతికాడు ఆయన. సుర్రప్ప తీసెచిన నురక్తిం పరిణయమైనట్లు వేడక బహుళయను తలోదరి పెండ్లి అయి మనం బా తరుణి విలాసంబునంద తద్ద తగిలిన. పూర్వం ఇంద్రుడు శచీదేవిని ప్రేమించి వివాహం చేసుకుని సుఖంగా గడిపినట్టే ఇతడు కూడా తన ప్రేమకి పాత్రురాలైన బహుళ అనే ఆవిడని చూశాడు. అంటే ఈయన మాత్రం ఆవిడని ప్రేమించాడు. ఆవిడ ప్రేమించిందో లేదో తెలియదు. ఆ బహుళని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి సింహాసనం మీద కూర్చున్నాడు, ప్రజల్ని పరిపాలించాడు. చంద్రుడికి రోహిణి అంటే బాగా ఇష్టం, ఇంద్రుడికి శచి అంటే బాగా ఇష్టం, ఈయనకి బహుళ అంటే బాగా ఇష్టం. కానీ వారు ఏదేం కర్మమో, ఏ ముహూర్తంలో పెళ్ళయిందో, ఆవిడకి మాత్రం ఇతను చూస్తే ఒళ్ళు మండిపోయేదిట. ఈయన సుందరి అంటే అనేది కా ఒక్కొక్కళ్ళంతే భార్యలు, భర్తగారు ఏమే అన్నట్టే వెంటనే అలా ఎత్తుతుంది చెయ్యి. అదొక పూర్వజన్మ కర్మయోగం. అందుకే భార్యాభర్తలను ఎప్పుడూ విడదీయకూడదు, తగాదా పెట్టకూడదు. ఎప్పుడైనా పూర్వజన్మలో భార్యాభర్తల మధ్య తగాదా పెడితే ఈ జన్మలో రోజు తగాదాలే. అదేమిటో కానీ తగాదాలు ఇంటి వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ గురువుల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అక్కడ చూపిస్తే మాత్రమే మాకు ప్రాణం గెదగెదలాడిపోతుంది. ఓ భార్యాభర్తలు దండం పెట్టడానికి వచ్చారు, ఆయనకేమో వినపడదు, ఈవిడేమో డొక్కలు పొడిచి పెట్టమంటే పెట్టమే దండం అంటుంది. నాకు దండం పెట్టించడానికి ఆయనకి దండమా? దండం దశగుణం భవేత్తని, దండం అంటే కర్ర. నాకు దండం పెట్టాలట, ఆయనకు దండం చూపించేది ఆవిడ. రామచంద్ర తాంబూలం ఇప్పించేదాకా కొట్టేది, తిట్టి తెగ తిట్టి 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 ఆయన చేత నాకు సేవ చేయించింది. నేనేం చేయను, వెర్రిమొహం వేసుకు చూస్తున్నాను. నా పక్కన ఉంటారు వీళ్ళకి ఇక్కురు అన్నారు. ఎంతమంది ఉంటారు వీళ్ళు? వీళ్ళు ఏంటంటే గురువుగారు అక్కడ ఉంటే వాళ్ళు అక్కడ కిలోమీటర్ దూరంలో ఉంటారు. కాగితం ఇవాళ పట్టుకొస్తే ఏడాది తర్వాత పెడతారు. అందువల్ల ఆవిడ తిడుతూ ఉంటే గురువుగారు ఎదురుకుంటే తిట్టద్దర్రా అని వీళ్ళైనా చెప్పొచ్చు కదా గర్వ కాకపోతే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నమస్కారం చేయడానికి దంపతులు నా దగ్గరికి వచ్చినప్పుడు నా కంట్లో పడేలా మాత్రం తిట్టుకోకుండా ఇంకేమున్నావని బయటగా తిట్టుకోండి. అష్టోత్తర శతనామ పూజ మీ భర్త గారికి బయట చేయండి. లోపలికి వచ్చాక అష్టోత్తరం విడిచిపెట్టి శిష్టోత్తరం చేయండి. నేను శిష్టుణ్ణి కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. పూర్వకర్మలు ఎక్కడో ఉండి భార్యాభర్తలు ఇలా తగాదాలు పడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం అనమాట. ఇదిగో ఈ కథ అంతా అదే గొడవ. ఈ బహుళ అంత ఉత్తముడనేవాడి భార్య భర్తగారు ఏమంటే ఆ అనేది, ఆయన అన్నం తినమంటే ఆవిడ అన్నం పట్టుకొచ్చి మొహం మీద కొట్టేది, ఆయన మజ్జిగిస్తే ఆ మొహం మీదే కొట్టేది, వేడి పాలిస్తే ఆ మొహం మీదే కొట్టేది, వేడి చారు అంటే ఏడి చారు అని మొహం మీద పోసేది. ఈ విధంగా ఆ ఇద్దరికి కర్మయోగం ఏమిటో ఒక్కనాడు పడింది కాదు. ఇక్కడ చిత్రం ఏంటో తెలిసిన ఇద్దరూ కొట్టుకోవడం కాదు, అక్కడ ఆయన మాత్రం ఆవిడ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. బహుళ సుందరి అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తూనే ఉండేవాడు, ఆవిడ మాత్రం విసుక్కుంటూనే ఉండేది. పొల్లతి చెవులకింపొత్తు తళ్ళుకొత్తు సరసోక్తులాడు తివిరి ప్రియములాచరించు కళల యందు ప్రీతి కడలు కొనంగా అమ్మగువ విభ్రమమున తగిలి. ఇట్లు ఆవిడ రూపం, ఆవిడ అవయవాలు, ఆవిడ ముక్కు చెవులు కళ్ళు ఇవన్నీ ఈయనకేమో రోజు రోజుకి ఆకర్షణ కలిగించేవి. ఆవిడ మాత్రం ఇతన్ని వికర్షణతో చూసింది. ఇటు ఆకర్షణ, ఇటు వికర్షణ. ఇటేమో ఆయన ప్రేమ చూపించడం, ఆవిడేమో చీ అనడం. ఎంత అనుకూలంగా ప్రవర్తించినా ఎంత నెత్తి మీద పెట్టుకు చూద్దామని చూసినా ఆవిడ అంతకంతకీ ఆయన మీద కోపమే ప్రదర్శించేది, తిట్లే తిట్టేది. దాంతో విసిగిపోయాడు ఆయన. ఎంత విసిగినా ఆవిడ మాత్రం వదలలేకపోయేవాట. అది కూడా ఒక బంధంలండి. అందువల్ల ఆవిడ కోపించినా సరే కోపిస్తేనే ఆవిడ తన్నినా బాగుంది అనుకునేవాడు పాపం. ఇలా ఒక 10 సంవత్సరముల కాలం వాళ్ళ కాపురం గడిచింది. బయటికి చెప్పుకోలేడు మహారాజు కదండి, ఇంత భూమండలాన్ని పరిపాలించే స్వయంభూమను యొక్క మనుమడైన స్వయంభూ కొడుకు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడి కొడుకు ఈయన. అంటే అంతటి మనువుగారికి ప్రథమ మనువుగారి యొక్క మనవడయ్యుండి ఈయన కర్మలగాలింది. పైగా ధ్రువుడు అంతటి వాడు ఇతనికి సింహాసనం ఇచ్చాడు. అయితేనే సింహాసనమే కానీ ఇంట్లో మాత్రం భార్య దగ్గర ఈయనకి గ్రామ సింహాసనం. సింహం బయట, ఇంట్లో గ్రామసింహం. గ్రామసింహం అంటే చెప్పక్కర్లేదుగా, గ్రామసింహం అంటే భౌ భౌ అనే కుక్క. అలా పరిస్థితి వచ్చింది దీనికి కర్మ. ఈ విపరీత ప్రవర్తనకి కారణమేమిటా అని ఆలోచించి కొంతమంది శిష్యుల్ని మహాత్ముల్ని అడిగి వాళ్ళు మాకు కారణం తెలియదంటే ఇంక కిక్కురు మనకుండా దానికి అలవాటు పడిపోయాడు. 10 ఏళ్ళు రోజు భార్య కొట్టగా తిట్టగా మనకు కూడా అలవాటు అయిపోతుంది. మనకంటే నేను చెప్పేది ఆ అనుభవం ఉన్నవాళ్ళకి, మళ్ళీ అనుభవం లేనివాడికి మనకంటే గురువు గారికి ఉన్న అనుభవం ఉందనుకుంటారేమో, దేవుడి దేవుడు నాకు ఆ యోగం లేదు. అయినా మీకు నేను చెప్పాలా, ఎంత అనుభవం లేకపోతే ఈ స్థాయికి వచ్చి ఉంటారు మీరు మాత్రం. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు మాత్రం ఏం జరిగిందంటే ఈ ఉత్తముడితో పాటు ఒకప్పుడు చదువుకున్న విద్యార్థులు వచ్చారట. ఉత్తముడు వీళ్ళంతా వశిష్ఠుడి దగ్గర చదువుకున్నారు. వశిష్ఠుడు వీళ్ళకి కులగురువు. ఈయంతో పాటు ఒక 16 సంవత్సరముల పాటు విద్యలభ్యసించినటువంటి విద్యార్థులు వచ్చారు. అంటే ఇతనికి ఆత్మీయ మిత్రులు, ఒకే గురుకులంలో చదువుకున్నారుగా. అందువల్ల వీళ్ళంతా కూడా అంతేవాసులు. వాళ్ళంతా రాజకుమారుడితో పాటు మేము కష్టపడి చదువుకున్నాం, రాజకుమారుడు చిన్నప్పుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, ఆయన మేము కలిసి నేల మీద పడుకున్నాం, మంచాల మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే గుర్రం ఎక్కాం, తిరిగాం. ఇంతకాలానికి ఆయన మహాప్రభు అయ్యాడు, ప్రభు అయినా మనల్ని మర్చిపోతాడా లేదా అనుకుంటూ ఇతనితో చదువుకున్నటువంటి ఇతని క్లాస్మేట్స్, అదే తరగతిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఒక 60 మంది వచ్చారట. వీళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, విప్రులు ఉన్నారు, ఇలా అందరూ ఉన్నారు. ఈ అందరూ కలిసి 60 మంది మహారాజా అని సభలోకి రాగానే రాజుగారు సభలో లేచి నిలబడి, నేను ఎంత మహారాజునైనా మీకు మాత్రం మిత్రుణ్ణి, మనందరం కలిసి చదువుకున్నాం, మనకి కులమేమిటి మతమేమిటి, మిత్రులం అని వాళ్ళని గాఢంగా కౌగిలించుకుని తన పక్కన ఆసనాలు ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు తెల్లబోయారు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, మనువంశస్థుల యొక్క లక్షణం ఇది, వీళ్ళకి పక్షపాతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు, మిత్రులను సొంత సోదరులు ఆదరిస్తారు మీరంతా, మీ ధ్రువుడు అంతే నువ్వు అంతే అని వాళ్ళంతా ఆనందంతో పొంగిపోయారు. ఈ పూట మీ అందరికీ విందు భోజనం పెడతాను రండని తన అంతఃపురానికి తీసుకెళ్ళాడు ఆయన. ఈ 60 మంది మిత్రుల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళి, బహుళ నా మిత్రులు చిన్ననాటి మిత్రులు వచ్చారు, వీరందరికీ వాళ్ళ నువ్వే విందు భోజనం పెట్టాలంటే అని మూతిలా తిప్పుకొని మాట్లాడలేదు. ఎందుకంటే మిత్రులు ఉన్నారు కదా, అలాగే అన్నట్టుగా తల ఊపింది. వంట వాళ్ళు రకరకాల పదార్థాలు తెచ్చారు, ఒక పెద్ద పీట వేశారట. ఈ పీట మీద, ఒకే పీట మీద ఇంతమంది కూర్చోవచ్చనమాట, అంత పెద్ద పీట వేశారు. అందరూ కూర్చున్నారు. రాజుగారు ఉన్నాడు, నా ఎదురుగుండా నువ్వు కూడా కూర్చోవాయి మిత్రుల కోసం అన్నట్ట. అలాగే అని మూతి తిప్పి కూర్చుంది. ఇప్పుడు ఈ వంటవాళ్ళు వచ్చి రకరకాల పదార్థాలు వడ్డించారు, మంచి మంచి డ్రింక్స్ కూడా పెట్టారు, పానీయాలు, ద్రాక్షారసం, కొబ్బరి నీళ్లు, అలాంటి రకరకాల ఫల ద్రవాలన్నీ పెట్టారు. ఈ ఫలద్రవాలు ఉపద్రవం తెచ్చి పెడతాయని వాళ్ళకేం తెలుసు. ఇలా ద్రవాలు పెట్టారు, పిండి వంటలు పెట్టారు, ఇంకా రకరకాలైనటువంటి మధురాలు, అమధురాలు, తిక్తాలు, కటువులు, చేదు, పులుపు, ఉప్పు, ఓ ఎన్ని పెట్టాలో అన్నీ పెట్టారు. ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత రాజకుమారుడు, ముందు మీరు భోజనం మొదలు పెట్టండి, మిత్రులు కదా, మీరు ఆపోసిన బట్టి అన్నాలు తినడం మొదలెట్టండి, మేము మెల్లిగా మొదలెడతాం దంపతులం అన్నట్ట. వాళ్ళేమన్నారు, అల్లా కుదరదు, నీ పెళ్ళికి మేము రాలేకపోయాం, నువ్వు నీ భార్యకి ఒక గ్లాసుతో ద్రాక్షరసం ఇవ్వాలి, ఆవిడ తాగాలి, ఆవిడ నీకు ఒక గ్లాసుతోటి ద్రాక్షరసం తాగించాలి, మీ ఇద్దరు ఒకటి చేత ఒకడు రసం తాగించుకుంటే మీరు తాగితే రసం మాకు పోతుంది నీరసం, కాబట్టి మీ ఇద్దరు ముందు తాగితే మేము అన్నం తింటామన్నారట. ఈయన ఎందుకు వచ్చింది గొడవని, ఒరే ఇన్నాళ్ళకి ఈ సరసాలు ఏమిట్రా, పెళ్ళయి ఏనాడయ్యింది, 10 ఏళ్ల తర్వాత వచ్చి పాత సరసాలన్నీ ఇప్పుడు చూపిస్తారు మీరు. ఏదో పెళ్ళిలో అనుకో, పేరు చెప్పండి అని ఉడికిస్తారు. 10 ఏళ్ల తర్వాత వచ్చి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లో మమ్మల్ని గుర్తుపెట్టి ఒకరి చేత ఒకరు ద్రాక్షరసం తాగించుకోండి అంటే కుదరదు. ఇక్కడ ద్రాక్ష నాకేమో లోపల ఏదో ముద్రాక్ష కింద ఉంది బాబు, మీకు పుణ్యం ఉంటుంది, కిక్కురు మరకండి అన్నాడు. పాపం వాళ్ళకి గొడవలు తెలియదు కదండి. మా రాజుగారు, మా మిత్రుడు ద్రాక్షరసం వాళ్ళ ఆవిడ చేత తాగించవలసింది, బహుళ తాగించవలసింది ఒకటోసారి రెండోసారి అని అరిచాడు. ఈ స్నేహితులతో పెద్ద గొడవ ఇది, చెయ్యాల్సిందే అన్నారు. ఇక రాజుగారికి తప్పలా, గ్లాసు తీశాడు, తాగబోయ్ అని బహుళకి ఇచ్చాడు. వాళ్ళు నీకు మిత్రులే, వాళ్ళు పట్టుకొచ్చి ఒక గ్లాసు నీ చేతిలో పెట్టి ఈ ద్రాక్షరసం నా నోట్లో పోయమంటారా, నువ్వు తాగిస్తే తాగుతానా అని ఆ గ్లాసు అందుకుని మొహం మీద పోసింది ఆవిడ. ఒక్కసారి ఎంతమంది చూస్తూ ఉండగా, 60 మంది మిత్రులు చూస్తూ ఉండగా ఈ ద్రాక్షారసం తాగమంటావనను, ఈ బోడి స్నేహితుల కోసం తాగుతానా, నాకు ఇష్టమైతే తాగుతాను, అంతేగాని ఎవడ పడితే వాడు వచ్చి తాగమంటే తాగించమంటే తాగుతానా తాగిస్తానా అని ఆ గ్లాసు వచ్చుకుని గ్లాసుతో పాటు కొట్టింది పని. ఉత్తి ద్రాక్షరసం పోసినా పర్వాలేదు, బంగారపు గ్లాస్ అది, పట్మని కొట్టగానే ఆయన ముఖానికి తగిలి మొత్తం అప్పటంలో నొక్కుపోయిందండి గ్లాసు అది, ఆ బంగారపు గ్లాసు అంటే అంత గట్టిగా కొట్టింది. ఆయన బుర్ర కూడా గట్టిదిలేండి, అందుకే గ్లాస్ ఎలా తగిలి అతుక్కుపోయింది, అప్పడం అయిపోయింది, ఆ రసం మీద పడింది, ఇక్కడ పెద్ద బొప్పు వచ్చింది, ఒక పెద్ద గాయం ఏర్పడింది, ఆ గాయం నుంచి రక్తం వచ్చింది, రక్తము ద్రాక్షారసము రెండూ కలిసి విచిత్రమైన రంగులో ప్రవహించాయి. ఒక్క క్షణం స్నేహితులు నిశ్చేష్టులైపోయారు. రాజుగారి బుర్ర గిర్రం తిరిగింది, భూమి గుండ్రముగా ఉన్నది అన్నట్టు అయింది. వాళ్ళ ఆవిడకి ఎంత బలం ఉందని తెలియదు. ఒక్కొక్కడ భార్యలు పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వం నుంచి కసరత్తులు బాగా చేస్తారు, పహిల్వాన్స్. అలాంటి భార్యామణి ఎప్పుడైనా భర్త గారి మీద ఒక్కసారి చెయ్యి చేసుకుంటే నోరు ముయ్యిందంటే ఇక వీడు నోరు ముయ్యడం కదా, శాశ్వతంగా ముయ్యవలసిందే. ఈ దెబ్బకు ఆయన అలా ఉండిపోయాడు. 2 కారణములు, 1 అలా భార్య కొడుతుంది అనుకోలేదు, 2 ఇంతమంది చూస్తూ ఉండగా కొడుతుంది అనుకోలేదు. పాపం 60 మంది మిత్రులు, చిన్ననాటి మిత్రులు, ఏదో ఈ దంపతులు సుఖంగా ఉంటారు, అందులో రాజుగారు రాణి కదా అనుకుని వచ్చారు, ఇదేదో సరసం అనుకున్నారు, ఇది ఇలా విరసం అవుతుంది అనుకోలేదు, ఆ రసం తాగితే నీరసం పోతుంది అనుకున్నారు, కానీ ఆవిడ వీరరసం చూపిస్తుంది అనుకోలేదు. దెబ్బకు ఆళ్ళు అలా ఉండిపోయి, గడ్డం కింద చేయి పెట్టుకున్నవాడు ఒకడు, బొగ్గులు నొక్కుకున్నవాడు ఒకడు, నవ్వుకోలేకపోయినవాడు ఒకడు, ఎవడికి వాడు రకరకాలుగా వాళ్ళ భంగిమలు చూపించారు. ఒక్కొక్కళ్ళకి నవ్వు వచ్చిందిటండి, పక్కవాడికి దెబ్బ తగిలితే వీడికి నవ్వు వస్తుంది, ఒక్కొక్కడికి ఎవడన్నా కాలు దారి పడిపోతే ఏహే నవ్వుతాడు, వీడు పడితే ఏమవుతుందో తెలియదు, అలా నవ్వు వచ్చింది. కానీ రాజు దగ్గర నవ్వలేక బొగ్గల్లో కుక్కున్నారు. ఈ విధంగా మొత్తం మీద వాతావరణం అంతా విచిత్రంగా మారిపోయింది. మిత్రులు భోజనానికి కూర్చున్న వాళ్ళు లేచి, మిత్రమా, మాకు బాగా విందు జరిగింది ఈ పూట, కనువిందు చేసింది మీ జంట, ఏదో ఆనందంతో కాపురం చేసుకుంటున్నారనుకున్నాము, మహారాజా పదవి నీకు వచ్చిందనుకున్నాం, కానీ నీ వంటింట్లో ఎంత గొడవ ఉందని వాకేం తెలుసు, మమ్మల్ని క్షమించు, అనవసరంగా నిన్ను మేము బలవంతం చేసి మీ దంపతులు ఇద్దరి మధ్యలో తగాదా పెట్టాం, మీ ఆవిడేమో గ్లాసుతో కొట్టింది, నీకేమో గంటి ఏర్పడింది, మేము కంటి వెంబడి నీళ్లు తెచ్చుకుంటున్నాం, ఇక ఈ చూస్తూ భోజనం చేయలేమనగానే ఆయన తెల్లబోయి, మీరు భోజనం చేయకపోతే నా మీద ఒట్టు మీరు భోజనం చేయండి అని వాళ్ళకి కొంచెం గట్టిగా ఆజ్ఞాపించి, మీరు తక్షణం ఫోన్ చేయండి అని చెప్పి ఈవిడ రెక్కొచ్చుకుని పక్క గదిలోకి తీసుకుపోయాడు. ఎందుకు కొట్టావన్నాడు, నాకు అంతే, తెక్కొస్తే కొడతా తిడతా, నీకు ఇష్టమైతే కాపురం చేయి లేకపోతే విడా అంది. ఇంకేం చేయాలి చెప్పండి, నేను కిక్కురు మనకుండా ఆవిడ గదిలో వదిలేసి ఆవిడ ఏం అనలేడు, వచ్చింది ఇప్పుడు రాజుగారికి ఆవిడంటే ప్రేమ, కొట్టినా తిట్టినా ప్రేమ, కొంతమందికి అదొక్కడవ, అందుకని ఏం అనలేక మిత్రులతో కాసేపు కాలక్షేపం చేసి వాళ్ళని ఏదో రకంగా వదిలించుకుని ఆ తర్వాత ఏం చేశాడు, ఒక దూతని పిలిచాడు, ఒక భటుని పిలిచాడు. ఒరేయ్, ఈ దౌర్భాగ్యురాలు ఈ అంతఃపురంలో ఉండడానికి పనికిరాదు, ఇదివరకు ఎన్ని రకాల తిట్లు తిన్నా క్షమించగలిగాను, ఓర్చుకున్నాను, ఇంతమంది స్నేహితుల మధ్యలో నాకింత అవమానం చేస్తుందా, నన్ను ఇంత చావు దెబ్బ కొడుతుందా, ఇక ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక దాని మొహం చూడండి, తీసుకెళ్ళి అడవిలో వదిలేరా అన్నాడు. అనగానే వీడొచ్చి, అమ్మగారండి, రాణిగారండి, రాజుగారు మిమ్మల్ని రథం ఎక్కించుకుని అడవిలో వదిలేమన్నారండి, వచ్చేస్తారంటే అమ్మాయ ఈ దరిద్రుడు ఇప్పుడు వదిలేడు అందుట, అడవిలో వదిలిపెట్టేయండి అని ఆయన అన్నాడు, అడవిలో వదిలిపెట్టమని దూతకు ఆయన చెప్పాడు, దూత వచ్చి అమ్మ వదిలిపెడతానంటే ఆవిడ ఆనందిస్తుందనమాట, వదిలిపోయింది ఈ పెంట నాకు, అమ్మాయి దౌర్భాగ్యుడితో కాపురం పోయింది. అడవిలోనే వదిలేయమన్నాడు. ఇదిగో ఆ అడవుల్లో కూడా ఇక్కడికి దగ్గరలో ఉత్పలారణ్యం అని ఉన్నది, ఆ ఉత్పలారణ్యం అయితే కొంచెం ఈ ఊరికి దూరంగా ఉంటుంది, అక్కడ వదిలే, వీడు రాడు మళ్ళీ అక్కడికి అందుకే ఆవిడ. ఇది కూడా విన్నాడు ఆయన. ఇప్పుడైనా ఆవిడ పశ్చాత్తాపడుతుందేమో, అడవిలో వదలవద్దండి అంటుందేమో అనుకున్నాడు ఆయన. వదిలిపెట్టమని కోరుతోంది. పైగా ఆ అడవి కూడా ఉత్పలారణ్యం అంట, దూరంగా ఉన్న అడవిటది, ఆ దూరంగా ఉన్న అడవిలో వదిలేయమంటుంది. ఈ పెళ్ళం మీద నాకు ప్రేమ ఏమిటి, ఒరే తీసుకుపోరా అన్నాడు. వాడు రాణిగారిని రథం ఎక్కించుకుని మహావేగంగా తీసుకుపోయాడు. చాలా దూరంలో ఉన్నటువంటి అడవి అది, అడవులు మొత్తం 12 ప్రసిద్ధికి ఎక్కిన ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ 12 అరణ్యాల్లో కపిలారణ్యం, ఉత్పలారణ్యం, పుష్కరారణ్యం, నైమిషారణ్యం, వింధ్యారణ్యం, జనారణ్యం, దివ్యారణ్యం, దండకారణ్యం, మేరుపర్వతారణ్యం, జీవారణ్యం, విద్యారణ్యం, అపత్యారణ్యం అని 12 అరణ్యాలు. ఈ అరణ్యాల్లో పుష్కరారణ్యం అంటే రాజస్థాన్లో పుష్కర క్షేత్రం అంటున్నామే, మేము రేపు పొద్దున పెడుతున్నామే, అది పుష్కరారణ్యం. అందులో ఒక అరణ్యమేమో దండకారణ్యం ఎక్కడ ఉన్నది, అందులో అపత్యారణ్యాన్ని ఉత్పలారణ్యం అంటారు. పూర్వం అక్కడ కలుగు పువ్వుల యొక్క కొలనులు ఎక్కువ ఉండేవి, దానికి ఉత్పలారణ్యం అని పేరు. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దగ్గర ఉంది. హిమవదరణ్యం అంటారే, అదేమో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి అరణ్యం అన్నమాట. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క అరణ్యం ఉన్నది. వింధ్యారణ్యం అంటే కాశీకి దగ్గరలో వింధ్యాచలం దగ్గర నుంచి ఉన్న అడవులన్నీ వింధ్యారణ్యాలు. ఇప్పుడు అడవులే కానీ అడవులు ఎక్కడున్నాయి, అన్నీ తడిపేశారు, బాగా నరికి పారేసి అడవులు, ఊళ్ళు కూళ్ళు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల అసలు అడవులు ఏం కనపడలేదు. అడవులు నశించిపోతే సృష్టికి చాలా ఇబ్బంది సమండి. వీటిలో ఒక కపిలారణ్యం మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నది. అదే ఇప్పుడు కాలిఫోర్నియా అన్నాం కదా, కాలిఫోర్నియా అడవులు మాత్రం, అది అమెరికాలో ఉండడం వల్ల ఆ అడవుల్ని విధ్వంసం చేయట్లేదు. విదేశాల్లో ఎక్కడా కూడా అడవిలో ఒక చెట్టు కొట్టకూడదు. అడవిలో అంటారంటే మీరు ఇంట్లో కూడా చెట్టు కొట్టకూడదు. అమెరికాలో ఎక్కడన్నా మన ఇంట్లో చెట్టు కొట్టాలంటే గవర్నమెంట్కి 3 వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి. వాళ్ళు 3 వచ్చి చూస్తారు. మొదటిసారి ఏమంటారో తెలుసా, ఏ చెట్టు కొట్టకపోతే ఏమిటంటారట, ఈ చెట్టు పెరిగిందండి, మా చెక్క కొంప కదండి. అడవులు అక్కడన్నీ కూడా అమెరికాలో చెక్క కొంపలు కాబట్టి చెక్క కొంప మీద ఈ చెట్టు పడిపోతుందండి, అందువల్ల కొడతామండి అంటారట. ఆ చెట్టు పడుతుందా లేదా అని పరిశీలిస్తారు. మళ్ళీ 2 వస్తారు, అలా 3 వస్తారు. మొత్తం మీద 3 ఇంటి చుట్టూ తిరిగి చెట్ట చివరికి ఈ చెట్టు వల్ల వీళ్ళకి ఇంటికి ప్రమాదం ఉన్నది, ఒంటికి ప్రమాదం ఉంది, వీళ్ళ కుటుంబానికి ఇబ్బంది ఉందనుకుంటే అప్పుడు కొట్టనిస్తారట. అది కూడా ఎలా కొట్టాలో పెద్ద మెషిన్ ఉంటుందండి, నాకు అల్లారా చూశాను నేను. పెద్ద చెట్టుని ఓ పెద్ద మెషిన్ వస్తుంది, బుర్రు బుర్రు లాగేస్తుంది. అంటే చెట్టు కొమ్మలన్నీ కూడా మనకి రంప పొట్టు ఎలా వస్తుందో అలా పొట్టులాగా మెషిన్లో గడిపోతాయి. మళ్ళీ చెట్టును రోడ్డు మీద పడేయకూడదలాగా ఈ మెషిన్ భలేగా ఆ చెట్టుని పట్టేసుకుని ఒక్కొక్క కొమ్మని లోపలికి లాక్కుంటుంది. ఈ కొమ్మ లోపలికి వెళ్ళిపోయి లోపల మీరు పనస పొట్టు చూశారు కదా, అలా పనస పొట్టులో చిన్న చిన్న ముక్కలు చేసేసి మెషిన్ అందులోకి లాగేస్తుంది. ఓ పెద్ద లారీ నిండా ఈ పొట్టు చేరిపోతుంది అనమాట, ఈ రంప పొట్టు లేకపోతే ఈ చెట్టు పొట్టు. దీన్ని ఆఖరిని తీసుకెళ్ళి ఎక్కడో చోట ఎవరికి ఇబ్బంది లేని చోట పోస్తారు. ఓ చెట్టు కొట్టాలంటే వాళ్ళు అంత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఓ చెట్టును అంత తొందరపడి కొట్టకూడదట. ఒక చెట్టును కొడితే 4 నాటిన తర్వాత ఈ చెట్లు పెద్దయ్యాక అప్పుడు కొట్టమని చెప్పారు పెద్దలు. పూర్వం అడవుల్ని కొట్టేవారికి అది ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడంత విధ్వంసం, ఈ మనుషులకి పిచ్చి పెరిగిపోయిందనమాట. ఎక్కడ పంట పొలాలు ఉండవు, పంట పొలాలు చేపల చెరువులు, రేపు పొద్దున పచ్చి చేపలు తింటాం చివరికి అంతా పోయి చేపల చెరువులు అయిపోతాయి. ఏమైపోతుంది ఇదంతా, ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా చివరికి. డబ్బు కట్టలు మిగులుతాయి, జబ్బులు మిగులుతాయి, పచ్చి చేపలు తినేటటువంటి ఆది మానవులు అయిపోతారు రేపు పొద్దున. ఇదంతా జలప్రళయం అయిపోతుంది కనుక. కాబట్టి భూమిని విధ్వంసం చేసి ఎక్కువ చేపల చెరువులు తవ్వేస్తున్నా, అడవులను నాశనం చేసేస్తున్నా, దానివల్ల చాలా నష్టం అండి. మానవుల్లో మరి ఏమొచ్చిందో తెలియదు ఈ కలికాలంలో అనమాట. డబ్బు పెచ్చ పెట్టేసింది, కొండలు పగల కొట్టేస్తున్నాం, చెరువులు బాడు చేసేస్తున్నాం, పొలాలు బాడు చేసేసుకుంటున్నాం, స్థలాలు బాడు చేసుకుంటున్నాం, అడవులు బాడు చేసుకుంటున్నాం. దేవాలయంలో దీపారాధన అంటే పట్టుకొచ్చి రోజు ఆ గణపతి దగ్గర కరెక్ట్గా అక్కడ వెలిగిస్తాడు. ఎన్ని దీపాలు అంటే అక్కడ పెట్టేస్తారు, చూసుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడల్లా పంచలు అంటుకుపోతున్నాయి. అలా ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించడం, ఇవి కూడా పిచ్చనమాట. దీపములకు ఒక నియమం ఉన్నది. ఇప్పుడు నేను గురువుగారి దగ్గర దీపం వెలిగించండి అంటే పట్టుకొచ్చి ఇక్కడ వెలిగించేసిన మొహం మీద పొట్టిపోతారా? భక్తి మూఢత్వం కాకూడదు, జ్ఞానంతో కూడిన భక్తి కావాలి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆ అరణ్యములలో అత్యంత పవిత్రమైన ఉత్పలారణ్యం అనేటటువంటి ప్రాంతమునకు తీసుకెళ్ళి ఈ భటుడు ఈమెను వదిలేశాడు. వదిలేసి ఏమమ్మా వెళ్ళిపోనంటే, ఇంకెందుకున్నావురా పో అంది. ఈయన మళ్ళీ రథం తోలుకొచ్చాడు. ఈ భార్యని అడవిలో వదలమన్నాడు కదా ఈయనకు, లోపల ఒకటే బెంగ కదా, ఏమైపోయిందో పిచ్చిది బహుళ. బహుళ ఎందుకు వచ్చింది నీకు ఈ గొడవ, వెనక్కి తిరిగి వచ్చేయకూడదా అనుకుంటూ జపం చేసుకుంటున్నట్ట. ఇంతలో పాపం అడవిలో బహుళని వదిలివేసినటువంటి భటుడు వచ్చాడు రథం తోలుకుని. రథాన్నేమో కట్టవలసిన చోట కట్టేసి అంతఃపురానికి వచ్చి మహారాజాను కానీ వచ్చేసిందిట్రా రాణిగారు అన్నాడు. ఏమొచ్చిందండి రాణిగారు? రథం పోనీ అని నన్ను గంటేసిందండి, ఆవిడ అక్కడే ఉందండి, రాను పొమ్మందండి అనగానే తెల్లబోయి, ఇప్పుడైనా అడవిని చూసేనే భయపడి వెనక్కి వస్తుంది అనుకున్నాను. అడవి అంటే కూడా భయం లేదు, అడవి కంటే నేనే అడవి మృగంలో కనపడ్డానేమో, నన్ను చూసి భయపడుతుందేమో అనుకుని పాపం చాలా బాధపడిపోయాడు. ఒక్కొక్కప్పుడు బాధపడి వదిలేసి భార్యని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాగే ఈయన బాధపడుతూ కూర్చున్నాడు. కానీ ఆవిడేమనుకుందిట, ఆ భూపతి ఇట్లు పరిత్యజించుట తనకుం పరమానుగ్రహం బుసేయుటగా తలంచి సంతసిల్లే. ఆవిడ మాత్రం అడవిలో చెట్టు కింద కూర్చుని, అమ్మయ్య దౌర్భాగ్యపు భర్తతో సంబంధం వదిలిపోయింది, ఎంత హాయిగా ఉందో చెట్లు కింద కూర్చుని చెట్టా పట్టాలు వేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మృగాలతో తిరిగితే ఉన్న ఆనందం మా ఆయనతో లేదు. భగవంతుడు ఇప్పటికైనా నాకు దూరంగా ఆయనతో సంబంధం లేకుండా దూరంగా ఉండే భాగ్యం ఇచ్చాడని సంతోషించింది. ఇక రాజుగారు రెండు రోజులు గడిచింది, మూడు రోజులు గడిచింది, భార్య ఏమైనా కబురు పెడుతుందేమో అనుకున్నాడు, కబురు రాలేదు. ఈలోపు కొంతమంది మంత్రులు అన్నారు, మీకు ఆ భార్య అంటే ఇష్టం ఉంది, అయినా ఆవిడ వదిలేశారు. ఎలాగో ఆవిడ వదిలేసావు కదా, మీరు ఊ అనండి ఇంకో సంబంధం చూస్తామంటే తప్పు తప్పు, ఆవిడే నా భార్య జన్మానికి, ఎంతో అందగత్తే ఉత్తమురాలు, ఏదో క్షణికోద్రేకంతో ఈ ఉత్తముడి కాదనుకున్నా ఆవిడ ఉత్తమురాలు కాకుండా పోతుందా, ఆవిడ వదిలి నేను ఉండలేనని అన్నం తినలేక మంచినీళ్ళు సరిగ్గా తాగలేక చిక్కిపోయాట. ఇలా ఉండగా ఒకరోజు సూర్యోదయ సమయంలో ఒక తమాషా జరిగింది. ఇంచుమించుగా ఆవిడ వదిలేసి 4 రోజులు 5 రోజులు గడిచిపోయింది. 5వ రోజో 6వ రోజో తెల్లవారుజామున ఓ తమాషా జరిగిందిట. ఏమిటది అంటే, ఈ రాజుగారు రాజాంతఃపురానికి బయట అంతఃపురానికి ఎదురుగా ఓ పెద్ద గంట కట్టించాడు. ఆ గంటకి ఓ తాడు కూడా కట్టించాడు. ఎవరికైనా కష్టం వస్తే ఆ గంట తాడు పట్టుకుని లాగాలి, లాగితే గంట టంగును మోగుతుంది. ఎవడైనా గంట మోగించాడంటే రాజుగారు ఏ స్థితిలో ఉన్నా పరుగు పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చి, నాయనలారా ఈ సమయంలో గంట ఎందుకు మోగించారు అని అడిగి వాళ్ళ కష్టం ఏమిటో తెలుసుకుని ఆ కష్టం తీరుస్తాడు. అలాంటి ధర్మాత్ములు ఆ రోజుల్లో రాదు. అసలు అంతఃపురం దగ్గర గంట ఎవడ కడతాడండి? కట్టినా ఎవడన్నా ఏ అర్ధరాత్రి పని నీటుగా 1 గంటగా మోగిస్తే ఎవరన్నా వెళ్ళగలవా? కానీ ఆ రోజుల్లో మహారాజులు ఏం చేసేవారో తెలుసా, ధర్మగంట అని ఒక గంట కట్టేవారు. ఆ గంట మళ్ళీ ఎత్తుగా ఉంటుంది కనుక ఎవడు పడితే వాడు మోగించలేడు కనుక ఆ గంటకు ఉన్నటువంటి పిడికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇనుము లేకపోతే ఇంకేదో లోహంతో తయారు చేసినటువంటి దృఢమైనటువంటి ఆ రాడ్డుకి ఆ ముచికకి ఓ తాడు కట్టేవారు. తాడు కట్టి దాన్ని పక్కన ఉన్నటువంటి స్తంభానికి కట్టేవారు. ఎవరికైనా కష్టం వస్తే తాడు పుచ్చుకుని ఇలా టంగన్ లాగితే వెంటనే ఆ గంట మోగుతుంది, మోగితే రాజుగారు లేచిపోయేవాడు, లేచిపోయి పరుగు పరుగులు వచ్చేవాడు. వచ్చి ఏమి నాయన నీకేం కష్టం వచ్చిందని అడిగితే, అయ్యా మాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చిందని వాడు చెప్పుకుంటే ఆ కష్టం ఏమిటో తెలుసుకుని తక్షణం తీర్చేవాడు ఆయన విసుక్కోకుండా. 1 గంటకి లేపుతావా దౌర్భాగ్యుడు అనేవాడు కదట. కాకపోతే ఒక నియమం పెట్టారు అక్కడ, చాలా కష్టం వచ్చినప్పుడే గంట మోగించాలి. చిన్న చెత్తగా వాటికి మరీ బొత్తిగా 10 పైసలు పోయిందని గంట మోగిస్తే మాత్రం వీపు మీద నాలుగు తగిలిస్తారు కొరడా దెబ్బలు. చిన్ని చిన్ని వాటికి స్వల్పమైన వాటికేమో రాజుగారి యొక్క ధర్మగంట మోగించరాదు. ఆ శాసనం పెట్టకపోతే ప్రమాదం కదండి. గంట పెట్టి మీరు ఎప్పుడు మోగించినా నేను ఇంట్లోంచి వస్తాను, మీరు అడిగినటువంటి కోరికలు తీరుస్తాను అని అన్నాడంటే మరీ బొత్తిగా, మా ఆవిడండి మల్లెపూల దండ జల్లో పెట్టుకుందండి, ఆ మల్లెపూల దండ ఎక్కడో జారి పడిందండి, దాన్ని వెతికి తీసుకురండి మహారాజా అని గంట కొడతారు. లేకపోతే నేను కూడా పెట్టేవాడిని ఇక్కడ గంట, ఈ గుళ్ళో పెట్టించేవాడిని, ఈ మల్లెపూల దండ కోసం వచ్చే జనం పెరిగిపోతారని గంట తీయించేశాం. మహారాజు గారు గంట పెట్టడమే కాకుండా ఈ గంటని అనవసరంగా వాయించిన వారికి 100 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. మంచి కొరడా దెబ్బలు 100 కొడితే తర్వాత వాడి పని అయిపోయినట్టు. అందుకని అనవసరంగా ఎవరూ కొట్టరు, కొట్టారంటే మాత్రం దాని అనగాతలు ఒక బలమైన కారణం ఉంటుంది. అలాంటి ధర్మగంట ఈయన భార్యను వదిలేసిన 5-6 రోజుల తర్వాత ఒక రోజున తెల్లవారుజామునే ఇంచుమించుగా 4:30-5 గంటల మధ్యలో ఠంగ్ 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 అని 3 సార్లు మోగింది. ఒకసారి కాదు, రాజుగారు టక్కన లేచాడు. భార్య తనకు దూరం అయ్యాక పొద్దున్నే లేవలేకపోయేవాడు ఆయన పాప ఆవిడ మీద బెంగతో. అందుకే లేకపోతే 4 గంటలకి లేచిపోతాడు ఆయన ఎప్పుడు. ఇప్పుడు ఆయన కొంచెం బెంగతో నిద్రపోతున్నాడు. సరిగ్గా నిద్ర పట్టదు కదా రాత్రి, అలాంటి వాళ్ళకి తెల్లవారుజామున నిద్రపడుతుంది. అలా నిద్రట్లో ఉన్న రాజుగారి ఘంటానాదం విన్నాడు. తక్కువ లేచాడు. బయటికి వెళ్లే ముందు తొందర తొందరగా ముఖం తోముకుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి కాస్త తిలకం ధరించి ఖడ్గం వరలో పెట్టుకుని హుటాహుటిన బయటకు వచ్చాడు. ఎవరు కొట్టారు ఘంట అనుకుంటూ ఆ సమయంలో కాపలా భట్లు ఓ బ్రాహ్మణ్ అక్కడికి తీసుకొచ్చారు. ఈ బ్రాహ్మణోత్తముడు కొట్టాడండి ఘంట, అందుకే మిమ్మల్ని మేము లేపడం కోసమని ఈయన వెంట పెట్టుకు మరీ వస్తున్నాం అనగానే నేను లేచానులే ఘంటానాదానికి, మీరు నన్ను లేపక్కర్లేదు, ఆయన లోపలికి తీసుకొచ్చి మంచి పని చేశారు అని ఆయన్ని పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి ఏం బాబు ఎందుకు కొట్టారండి మీరు అన్నట్ట వినయంగా నమస్కరించి అడిగాడు. గంట ఎందుకు కొట్టారు, ఏదో కారణం లేకుండా అనవసరంగా తెల్లవారుజామున గంట కొట్టరు కదా అంటే ఆయన ఏడుస్తూ చెప్పాడు. ఏం చెప్పమంటావు అన్నట్ట, ఏముందో చెప్పండి, ఏం చెప్పమంటారండి, గంట ముగించాక ఏం చెప్పమంటే ఏం చెప్పను, మీ కష్టం ఏమిటో చెప్పుకోండి అన్నాడు ఆయన. విభుగాంచి శోకమున ఆర్తుడనై చనుదించితి ధరిత్రీవర ఏమి చెప్పుదు విధి వ్యవసాయము రాత్రి నిద్రయే బోవగా నాదు భార్య కొనిపోయినవాడొకడెవడో అతండే విధము ఎరుంగ తలుపింబుగా పెట్టిన ఎట్లయుండగా. మహారాజు దొడగని ఈయనకి ఎక్కడ లేని ఏడుపు రావడం మొదలెట్టింది. దాంతో ఏడుస్తూ చెప్పడం చెప్పైనా ఏడవాలి, ఏడ్చైనా చెప్పాలి. రాజా ఏం చెప్పటో, అయ్యో మా ఆవిడ అంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. ఈయన కాసేపు ఆగి, అయ్యా తమరు పెద్దలు విప్రులు చదువుకున్నవారని మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది, మీ కంఠస్వరం చాలా బాగున్నది, కానీ ఏడుస్తూ ఉండడం వల్ల మీరు ఏం చెప్పదలిచారో నాకు అర్థం కావడం లేదు. మీరు పెద్దలు కనుక దయతో ఏడు పాపి విషయం చెప్పండి, చెప్పైనా ఏడవండి. ఏడవడం అయ్యేదాకా నేను కాసేపు కూర్చుంటాను, కాసేపు ఏకదాటి ఏడ్చేనా చెప్పండి అనగానే పాప ఆయన కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని, శోకంతో వచ్చాను, మామూలు శోకం కాదు, అబ్బో పరమ శోకం, ఏం చెప్పమంటావు అని ఒకటికి రెండుసార్లు నాంచి, అందుకే ఇక్కడ పద్యలు కూడా ఏమి చెప్పుదు విధి వ్యవసాయం అంటాడు ఆయన. అంటే ఆయన చెప్పడానికి కూడా తంటా పడుతున్నాడు అనమాట. నా కర్మయోగం నా జాతకం బాగాలేదు, నా జాతకం నాకు తెలుసా, యో నాకు నేనే వేసుకున్నాను జాతక చక్రం, కాకపోతే పూర్తిగా తిరగటం లేదు, కానీ మళ్ళీ అదొకటి కొంత తెలుసేట పూర్తిగా తిరగటం లేదుట, ఇప్పుడు చెబుతున్నా విను. నాకు మీ నగరంలో ఒక 5-6 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఒకనొక పవిత్ర వీధి ఉన్నది, ఆ వీధిలో 4వ నెంబర్ ఇంట్లో నేను ఉంటూ ఉంటాను. ఆ రోజుల్లో ఒక ఇళ్ళకి నెంబర్లు ఉండేవాడి, డోర్ నెంబరు, మరి లేకపోతే డోర్ డెలివరీ కష్టం కదా. నాకు చిన్నప్పుడు తెలియక డోర్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి డెలివరీ చేసుకుపోయేవారు వాడాళ్ళు అనుకునేవాడిని. డోర్ డెలివరీ అంటే నేను అంతసేపు కూడా పురుడు అనుకునేవాడిని. డోర్ డెలివరీ అనేవారు ఏంట్రా అంటే ఆడపిల్లలు ఇక్కడికి తీసుకొచ్చి డోర్ దగ్గర ప్రసవం అయ్యేదాకా వచ్చి పట్టుకుపోతారేమో అనుకునేవాడిని. తర్వాత తెలిసింది కొంచెం పెద్ద యొక్క డోర్ డెలివరీ అంటే ఏంటో. కాబట్టి ఇదే చెప్పొచ్చేది ఏంటంటే, నాకు 4వ నెంబర్ ఇల్లు నాది, నేను మా ఆవిడ ఉంటున్నాం, ఇంకింట్లో ఎవరూ లేరు, నాకు పిల్లలు కూడా లేరు, ఈ మధ్యనే 3-4 ఏళ్ళు అయింది పెళ్ళయి. మేమిద్దరం లంకంత ఇంట్లో ఉంటున్నాం, రాత్రి మేమిద్దరం ఇంటి తలుపు వేసుకుని లోపల దర్జాగా పడుకున్నాం. నేను పెద్ద మంచం మీద పడుకున్నాను, నా పక్కనున్న పెద్ద మంచం మీద మా ఆవిడ పడుకుంది. అర్ధరాత్రి వెలుగు వచ్చి చూస్తే నా పక్కనున్న మంచం మీద మా ఆవిడ కనపడలేదన్నట్ట. మీ ఆవిడ కనపడకపోతే పుట్టింటి మీద ఏమన్నా మమకారంతో వెళ్ళిపోయిందేమో అంటే భలేవారండి, లోపల తలుపులు వేసిన వేసినట్టే ఉన్నాయి. ఆవిడ వెళ్ళాలంటే ఏం చేయాలి, తలుపు తీసుకెళ్ళాలి కదా, కానీ లోపల గడియ గడియ కిందే ఉంది, కానీ ఆవిడ మాయమైపోయింది అనగా, ఏమోనయ్యా బాబు ఇంట్లో ఏమన్నా రహస్య మార్గం ఉందా అంటే, అది భలేవారండి అది నా ఇల్లు అండి, మా ఆవిడిల్లు కాదు, రహస్య మార్గం లేదన్నట్ట. మీ ఆవిడకి ఏమైనా మంత్ర విద్యలు వచ్చేమో. మహాత్మా నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు, పెళ్ళి ఎన్నాళ్ళు అయ్యింది, ఇంచుమించుగా 5 ఏళ్ళు అయింది అన్నట్టు ఆయన. ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళ పుట్టింటికి పంపావా అంటే, పుట్టింటికి నేను పంపాలేటండి, ఆవిడే వెళ్ళిందండి అన్నట్టు. ఒకవేళ పుట్టింటి మీద బెంగతో నీకు చెప్పకుండా ఏదైనా మంత్రాన్ని అభ్యసించి అదృశ్య రూపంలో వెళ్ళిందేమో అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంది ఆవిడ, వేసిన తలుపులు వేసినట్టున్నాయి, గడియ గడియ కింద ఉంది, నీవు తీయలేదు, ఆవిడ తీయలేదు, కాబట్టి తీయకుండా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఆవిడ ఎలా మాయమవుతుంది, అంత తేలికేం కాదు కదా, ఇంట్లో ఉన్న వస్తువు ఇంట్లో తలుపు తలుపు కింద ఉండగా ఎలా మాయమవుతుంది మరి. అందుకే అడిగాను. ఆవిడకి ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయంటే మంత్రమా తంత్రమా, ఆవిడకి అంత శక్తి లేదండి అన్నట్ట. మరి ఎలా మాయమయ్యింది? ఇంకో పని చెయ్యి, ఆవిడ బంధువులు ఎవరైనా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళారేమో, వాళ్ళు కూడా అదృశ్య శక్తులతో మంత్రాలతో పట్టుకెళ్ళారేమో కనుక్కుంటావా కనుక్కున్నావా అంటే, మహారాజా తొందరపడి మీ దగ్గరకు వచ్చి నేనేమి మా ఆవిడ తప్పిపోయిందని పొరపాటు కూడా ఫిర్యాదు చెయ్యను. ఎందుకో తెలిసిన 5 రోజులైంది ఆవిడ పోయి, అందులో నేను 2 రోజులుగా ఆవిడ మొత్తం బంధువులందరినీ అడిగాను, ఆవిడ తండ్రిని తల్లిని మా బావమరిదిని అందరినీ, మా ఆవిడ్ని మీరెవరైనా రాత్రిపూట మీ మంత్రశక్తితో అదృశ్య శక్తితో పట్టుకెళ్ళారా, లేక నాకు తెలియకుండా ఆవిడ దగ్గర ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా అంటే ఆవిడకి అక్షరం ముక్కరాదన్నారు వాళ్ళు. ఆవిడ నిజంగా వేలుముద్రదట, వేలుముద్ర తప్ప ఆవిడకి మంత్రం రాదు తంత్రం రాదు, వీళ్ళెవరు రాలేదు అసలు మాకు ఆవిడ గురించి తెలియదన్నారు. నేను ఎన్నో రకాలుగా ఆవిడ గురించి ఆరాలు తీసి తీసి ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదని తెలిసాకే అప్పుడు నీ దగ్గరకు వచ్చాను. తలుపు వేసింది వేసినట్టుంది, ఎవరూ మా ఇంటికి రాలేదట, ఆవిడకి మంత్రశక్తులు లేవట, మరి ఎలా అదృశ్యమైందో. మా ఇల్లంతా వెతకండి కావాలంటే ఎక్కడ రహస్య మార్గాలు ఉండవు, అదేమన్నా రాజా అంతఃపురమా, మహారాజులు అంటే రహస్య మార్గాలు కూడా అడవుల్లోకి పోతారు, మేము రాజులం కాదు. కానీ ఆవిడ మాయమైంది. తలుపిమ్ముగా పెట్టిన ఎట్ల ఉండగానని మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాడు, వేసిన తలుపు వేసినట్టుంది. ఎడరు పుట్టకుండ పుడమి జనం బుల్ల కావ ప్రోవ దిక్కు నీవే కాన, అరసి నాకు తెచ్చి ఆ ఇంటి నీదగు అని నన్నిట్టుల నియమనుజ విభుడు. మహారాజా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలిసిన, భూలోకంలో ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత ప్రభువుది, మేము నీకు కప్పం ఎందుకు కడుతున్నాం, మేము ఇంట్లో హాయిగా సుఖంగా పడుకుంటే మమ్మల్ని రాత్రి పగలు అనే తేడా లేకుండా రక్షిస్తావని. ఎప్పుడైనా తీవ్రమైన కష్టం రాకుండా ప్రజల్ని రక్షించేవాడంటే ప్రభువు. అందుకే నేను నా భార్య తప్పిపోగానే పరుగు పరుగున నీ దగ్గరకు అరుగుదించాను, నువ్వేం చేస్తావో మా ఆవిడ్ని వెతికి నాకు తీసుకొచ్చేవ్వాలి, మేమంతా బాధలు పడుతుంటే నువ్వు దర్జాగా నీ ఇంట్లో పడుకుంటే నువ్వు రాజు ఎలా అవుతావు మేము ప్రజలు ఎలా అవుతాం అనగానే తెల్లబోయి, అసలు ఎవడు పట్టుకెళ్ళాడో తెలియదు, వేసిన తలుపు వేసినట్టుంది, ఫలానవాడు ఎత్తుకుపోయడం తెలిస్తే కదా వాడి మీదకి దండెత్తి వాడిని సంహరించి నీ భార్యను నీకు అప్పగిస్తాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి, అయ్యా ఫలానవాడు మా ఆవిడని ఎత్తుకెళ్ళాడు లేదా ఫలానా చోటకి నా భార్య వెళ్ళింది అంటే వెతుకుతాం, కానీ నేను మా ఇంట్లో ఉన్నాను మా ఇంట్లో వస్తువు పోయింది అది బాధ్యత లేదంటే ఎంతమంది ప్రజలు ఏవేవో వస్తువులు పోగొట్టుకుంటే అవన్నీ మేము ఎలా తేగలుగుతాము అన్నట్ట. ఎవరిని దండించను, ఎక్కడుందని తేను అంటే, ఆహా ఎక్కడుందో నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకయ్యా ఈ రాజపదవిలో, మీ ధ్రువుని నడుగు చెబుతాడు, మీ పూర్వుని నడుగు కావాలంటే చెబుతారు, వాళ్ళు తమ దివ్యశక్తులతో ఏ మూల ఎవరున్నారో కనిపెట్టేవారు, ఆ దివ్యశక్తులు లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇంకో రహస్యం ఏంటంటే అసలు రాజు ధర్మాత్ముడైతే ఇంట్లో ఇలాంటి అదృశ్యాలు ఏవీ జరగవు. ఒక వ్యక్తి హఠాత్తుగా తలుపులు వేసుకుండగా మాయమయ్యారంటే రాజు దగ్గర ఏదో లోపం ఉందని అర్థం. నీవు మా ధర్మములను స్వీకరిస్తున్నావు, మా యజ్ఞాల్లో భాగం పొందుతున్నావు, మా కప్పాలు స్వీకరిస్తున్నావు, అందువల్లే మేము సుఖంగా నిద్రిస్తున్నాం అనగానే, సరే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నేను తంటాలు పడి వెతికి తీసుకొస్తాను. తీసుకురావాలంటే అసలు మీ ఆవిడ ఎలా ఉందో తెలియాలిగా, కాబట్టి నీ భార్య యొక్క పటం ఏదైనా ఉందంటే మేము బొమ్మలు గీయించుకోమండి, మాకు ఫోటోల మీద ఆసక్తి లేదు, ఏదో ఇంట్లో పడి బతుకుతూ ఉంటాం యజ్ఞాలు చేసుకుంటూ సుఖంగా ఉండే మాకు ఈ ఫోటోల మీద ఫేస్బుక్ల మీద వాట్సాప్ల మీద ఏముంటుందిరే కోరిక అన్నట్టే. ఓ పటం కూడా లేకపోతే మరి మీ ఆవిడ ఎక్కడ గుర్తుపట్టినయ్యా ఈ ప్రపంచంలో, నువ్వు ఏదో విచిత్రంగా ఉన్నావు నాకన్నాడు ఈయన. పటం లేకపోతేనే మా ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తాను, ఆ వర్ణనను బట్టి నా భార్య ఎలా ఉందో నువ్వు వెతికి పట్టుకోవచ్చు అన్నట్ట. మా ఆవిడలంటే ఆవిడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు, మా ఆవిడకి సాటి మా ఆవిడే, ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తా విను, ఇప్పుడు చెబుతున్నా విను. నిడుద పొడవును, తాడి చెట్లో బాగా పొడుగ్గా ఉంటుంది, ఓహ్ పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళు అన్నమాట. ఇంకా మిడిగుడ్లు, గుడ్లు ఇలా బయటకు వచ్చినట్టు ఉంటాయి గుడ్ల గోప గుడ్లలాగా, ఓహో అంత సుందరీమణియా పర్వాలేదు. ఇంకా బడువు తొడలు, ఇంక ఒళ్ళు స్థూలంగా ఉంటుంది, ఈ వెనక ముందు భాగాలు అటు ఇటు తెగవేళ్లాడిపోతూ ఉంటాయి ఆవిడికి. ఏమాత్రం వయసు ఉంటుంది నాయన అన్నాడు. అబ్బాయి ఎంతేంటండి, మొన్నే కదండి 16 నుండి 18 వచ్చాయి అన్నాడు. ఏంటి ఆ వయస్సుకే ఇలా పొట్ట వెళ్ళాడిపోయి, చేతులు వెళ్ళాడిపోయి, పిరుదులు వెళ్ళాడిపోయి, చేతులు కళ్ళు అంతలావుగా ఉన్నాయంటే ఏం చెబుతామండి? భగవంతుడి ఇచ్చిన రూపం ఏం చేస్తామండి? ఆవిడ ఇంచుమించుగా ఓ కుంభకర్ణుడో లంబకర్ణుడో అలా ఉంటుంది, శరీరం స్థూలంగా ఉంటుంది, బాగా పొడుగ్గా ఉంటుంది, గుడ్లు ఇలా బయటకు వచ్చి ఉంటాయి, గుంత మోమును ముఖం నిండా గుంటలు 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 పడి ఉంటాయి, ఇవన్నీ లోపలికి గుంటలేట. కొంతమంది పొక్కులు వచ్చి ఆ పొక్కులు చదువుకోవడం వల్ల ఏమవుతాయనమాట, ముఖం అంతా గుంటలు ఏర్పడతాయి, అలా గుంటలు ఉన్నాయి. ఇంకేమిటినైనా గుర్రుకేలు చేతులు రెండు ఇలా వంగి ఉంటాయి, లావుగా పొట్టిగా వంగి ఉంటాయట, కిందకి వేళ్ళలేవు చేతులు, చేతులు కొంచెం వంగి ఉంటాయి. ఇంకా నాయన చెప్పు నాయన ఈ సౌందర్యం గురించి వినాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. కొండ కడుపు పెద్ద కొండోటి పట్టుకొచ్చి బోర్లించినట్టుగా ఉంటుంది మావిడది, బ్రహ్మాండం బాణ బాణ కడుపుతో ఉంటుంది. ఇంకా మిట్ట పండ్లును పద్యంలో తెగ వర్ణించారులేండి, నేను ఇంకా తగ్గిస్తున్నాను వివాదం. ఇంతంత పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి, పారపళ్ళు పళ్ళు బయటకు పెట్టిందంటే ఓ నలుగురు వచ్చి చక్కగా తోవేసి వెళ్ళిపోవచ్చు బ్రష్ చేసి. ఎంతయు బెట్టి దంపు పలుకులు ఇవన్నీ పక్కన పెట్టు, మావిడ ఇక్కడ మాట్లాడితే 5 కిలోమీటర్లు నిలబడుతుంది, ఎంత మధురమో ఎవరెక్కడా అంటుంది ఆవిడ. అందే ఇక అవతలోడు చచ్చిపోయినట్టు. అంత బెట్టి దప్పు పలుకులు కఠినంగా కఠోరంగా క్రూరంగా పలుకుతుంది ఆవిడ గొంతుకులో. ఒక గొంతుకు కాదు, ఒకేసారి ఆవిడ మాట్లాడుతూ ఉంటే కుక్క, నక్క, సింహం, తోడేలు, పులి వంటి జంతువులన్నీ కలగా పులగమై అరిచినట్టు ఉంటుంది. ఇంకా నాయన దురాచారంబు, ఎప్పుడు దురాచారాలే అంటే పొద్దున లేవదు, కంపు నోటితో ఉంటుంది, జుట్టు ఎంత చింత బరికల్లో ఉంటాయి, ఏతాకుల్లో ఉంటుంది జుట్టు, జుట్టు విరబోసుకుని ఉంటుంది, ఇలా బరుక్కుంటూ ఉంటుంది బరికే తలయు. ఆపై ఆవిడ స్నానం అప్పుడప్పుడు ఆవిడకు తోచినప్పుడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఏ అర్ధరాత్రి కుళాయిలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా, కుళాయి వచ్చినప్పుడు నేను కళాయితో నీళ్ళు అక్కడ పెడితే ఆవిడ కాస్త ఎత్తు మీద పోసుకుని స్నానం చేస్తుంది, లేదంటే లేదు, ఆవిడకి ఇష్టమైనప్పుడు స్నానం చేస్తుంది. ఒక్కొక్కళ్ళు అంతేనండి, ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకున్నాను, కానీ నా అదృష్టవశాత్తు ఆ మధ్యన ఒక ఆవిడ తగిలింది. పొద్దున్నే లేచి వంట అయిపోయాక మధ్యాహ్నం కూడా స్నానం చేస్తుంది ఆవిడ. ఇదేమిటమ్మా మధ్యాహ్నం దాకా స్నానం చేయకపోవడం అంటే, పొద్దున్నే వంట చేస్తున్నప్పుడు చెమటలు పడతాయి కదండి, అందుకని మధ్యాహ్నం దాకా చెమటలు బాగా పట్టేదాకా చెమట కారేదాకా ఒకేసారి వంట అంతా అయిపోయాక 1 గంటకి స్నానం చేసి అప్పుడు నేను మా ఆయన కలిసి భోజనం చేస్తామండి. ఈలోపు ఈవిడ ఒళ్ళంతా ఈ చెమటలు కారుతూ ఉంటే పులుసులో కాస్త చెమట, పప్పులో కాస్త పడి వేరే ఉప్పు ఎక్కర్ల. ఏ ఎంత అనాచారం అది, ఇక్కడ చెప్పాడు ఆయన అది దురాచారం అంటే. అలాంటి దురాచారంతో ఉంటుంది ఆవిడ. ఈయనేమో పరమనిష్టాగరిష్ఠుట ఆవిడ అలా ఉంటుందిట, మా కర్మగాలి నాకు భార్య అయింది. ఇంకా ఎలా ఉంటుంది, కళ్ళికి జవ్వు వర్ణముడివోయి, చూడ్డానికి మాత్రం వయస్సులో ఉన్నట్టు కనపడదు, ముసల్దాన్లో ఉంటుంది, కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం దీనికి కేవలం స్వీట్ 16 అన్నారు. ఈ స్వీట్ ఇలా ఉంటుంది కాబోలు అనుకుని నేను పెళ్లి చేసుకున్నాను. ఇక కడుకు రూపయ్యి మదీయ భామినియుండు నదీప, ఇంకా ఆవిడ ఇంత అంత అని చెప్పడానికి వీలంత కురూపంతో ఉంటుంది, అత్యంత వికార రూపం అన్నమాట. ఆ ముక్కు కానీ, ఆ కన్నులు కానీ, ఆ చెవులు కానీ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి, భగవంతుడు ఏర్చి కూర్చి ప్రపంచంలో ఉన్న అనేక రకాల మృగముల అవయవములన్నీ ఆవిడ రూపంలో పెట్టాడు. అయినా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇవన్నీ చెప్పి కడు కురూపయ్యుండు భామిని అట్టిదైనా అటువంటిదైనా ఆ ఇంతి ఒక్క ఎగ్గాడ ఆమెను మాత్రం నేను ఒక్కనాడు కూడా పరుషంగా పలకను, తిట్టను, తప్పులు పట్టుకోను, దానికి ఇంపు మిగులంగా వర్తింతునిది నిజంబు, దానికి ఎప్పటికప్పుడు మనస్సుకు ఆనందం కలిగేలా ప్రవర్తిస్తాను, మంచి మాటలు మాట్లాడతాను, కాఫీ తాగుతావా, పాలు తాగుతావా అని ప్రేమగా పలకరించి నేనే చాకరీ చేస్తాను. అలా ఉన్నప్పటికీ భార్యని ప్రేమించటమే భర్త కర్తవ్యం కదా మహారాజా, కాబట్టి నా భార్యని నేను ఎంత ప్రేమిస్తూ ఉంటాను అనగానే మహారాజు గారు నెత్తి నోరు బాదుకుని ఇక్కడ ఒక మాట చెప్పాడండి, ఆ మహీపతి గర్హించుతూ అన్నాడు ఆయన. అంటే ఎంత మండిపోయిందో ఆయనకి, నెత్తి నోరు పట్టుకుని అసహ్యించుకుని, ఏమయ్యా నీకు ఏమైనా పెచ్చ లేక వెర్రే, అసలు నువ్వు మనిషివేనా, నీవు నీ భార్య గురించి చెబుతున్న విషయాలు వింటూ ఉంటే నా శరీరం అంతా ఉనికిపోతుంది, విషం తాగినట్టుంది ఆ విషయాలు వింటే. చాలు చాలు చెప్పకు, చాలు చెప్పకు, నీగా ఆలేటికి మేది నీ సురాధిప, ఏ నుండాలి చేసేద చేకొనుము, ఆలు సుఖార్థమో వేదనార్థమో చెప్పుమా. చాలు చాలు చి, ఇటువంటి దౌర్భాగ్యురాలి భార్య గురించి ఏడుస్తావా, నీకేమైనా బుర్ర ఉన్నదా లేదా, ఎందుకయ్యా ఈ పెళ్ళం? పెళ్ళం అంటే భర్తకు ఆనందం కలిగించాలి, సుఖం ఇవ్వాలి. శరీరం బాగా లేకపోయినా పర్వాలేదు, మనస్సు బాగుండాలి. మనస్సులో మంచితనం లేక, శరీరంలో సౌందర్యం లేక, ఇటు మానసిక వికారం శారీరక వికారంతో నిరంతరం భర్తకి నానా బాధన కలిగించే, నానా యాతన కలిగించే, నానా రకాలుగా ఇబ్బందులు కలిగించే ఇలాంటి పెళ్ళాన్ని తక్షణం అడవిలో విడిచిపెట్టాలి. ఇంకో అందమైన దాన్ని చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఆ పెళ్ళాన్ని వదిలేయి. నువ్వు అను, మా దగ్గర చాలామంది ఉన్నారు మహానుభావులు, అలాంటి వాళ్ళల్లో ఒక మంచి పండితుడిని అడిగి అతని కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు కుర్రాడివి, ఇంత చేసి 25 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాడివి, నువ్వు అను. బంగారం లాంటి భార్యలు దొరుకుతారు, నీ అందం ఎక్కడ, ఆవిడ చందం ఎక్కడ, కోరుకో ఎటువంటిది కావాలో. భార్య అంటే సుఖం కోసమా, వేదన అర్థమో చెప్పుమా అన్నాడు. బాధ కోసమా? చిచ్చి, ఇలా బాధ పెట్టే ఆవిడ్ని విడిచిపెట్టేయాలి అనగానే ఆయన నవ్వేట. నవ్వుతావేటయ్యా, ఇంకాను సతికి రూపెంత కలిగిన చాలు విప్రవర్య, శీలంబయక్కుడు వలయు కలుగా. భార్యకి రూపం గురించి ఎప్పుడు పట్టించుకోకూడదు. భార్య అలా అయినా ఉండొచ్చు కాక, ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఆకారం ఇస్తాడు. ఆకారం వికారంగా ఉండవచ్చు కాక, కానీ ప్రవర్తన ముఖ్యం. భార్య ఆకారంలోనూ బాగా లేక గయ్యాళి అయి నిత్యం భర్తని వేధించుకు తింటూ ఉంటే, కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, వంట చేయపెట్టకపోతే, వంట చేసి పెట్టక ఇల్లంతా పెంట చేసి తంటా తెచ్చి పెడుతూ ఉంటే, అటువంటి దాన్ని వెంటనే గెంటేయాలి. అటువంటి దాంతో యావజ్జీవితం కాపరం చేయడం ఉందే మంట పక్కన కూర్చుని పడుకోవడం వంటిది.